My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి ఇవాళ నేను చెప్పబోయేది ఎవరికైతే నెట్ గురించి పెద్దగా తెలియదో వాళ్ళకి. అంటే మదర్స్ డేకి మొన్న మధ్య కొత్తగా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అమ్మకి ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. యాపిల్ అయితే కొంచెం ఆపరేషన్స్ అది కొద్దిగా కష్టం కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పి కొని ఇచ్చారు మీ మదర్కి. ఈలోపు మీకు సడన్గా ఆఫీస్లో కాల్ వచ్చింది, మీరు వెళ్ళిపోయారు. కొత్తగా ఫోన్ గురించి ఏదో కొంచెం చెప్పినా కూడా దాంట్లో ఇంకా పూర్తి స్థాయిగా ఎటువంటి ఆర్&డీలు చేయలేదు కాబట్టి ఏం పెద్దంతా తెలియదు. బేసిక్గానే టెక్ ఫ్రీక్ కాదు, కానీ దాని గురించి కొన్ని తెలుసుకోవాలి అని అనుకుంటారు. చూసారా, అలాంటి పేరెంట్స్ కోసం, ఆర్ పేరెంట్స్ అనే కాదు ఎందుకు యంగ్స్టర్స్లో కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. సో అంటే ఇవాళ రేపు ఎవరు పెద్దంత లేరు, బట్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ కోసం బేసిక్గా ఇంటర్నెట్ గురించి, ఆపరేషన్స్ గురించి, గూగుల్ గురించి పెద్దగా తెలియని వాళ్ళ కోసమని ఈ ఎపిసోడ్. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మామూలుగా అయితే ఎవరైనా సరే ఒక సర్చ్ ఏదో చేశారు, మా అమ్మాయికి ఇది కావాలి లేకపోతే మా అబ్బాయికి ఇది కావాలి అని చెప్పి ఏదో సర్చ్ చేశారు గూగుల్లో. చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి మొన్న మీరు మదర్స్ డేకి మరి మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక ఫేస్బుక్ అకౌంట్, వాట్సాప్ ఇవన్నీ కూడాను మీరు దాంట్లో లోడ్ చేసి క్రియేట్ చేసి ఒక అకౌంట్ దాన్ని సేవ్ చేసి పెట్టేశారు. సరే, ఈవిడేదో వెతికేశారు. వెతికిన తర్వాత సరే నా కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఉంది కదా, దాంట్లో ఏమైనా ఎవరైనా ఏమైనా పెట్టారేమో చూద్దామని చెప్పి ఫేస్బుక్ ఓపెన్ చేయగానే పక్కనే మళ్ళీ యాడ్స్ వస్తున్నాయి. ఏంటి, ఈవిడ ఏవైతే చూసారో అవే యాడ్స్ వస్తున్నాయి. ఇక్కడికి అర్థం కాలే, అబ్బా భలే ఉందే అసలు ఇదేదో, నేను ఇలా ఇప్పుడే సెర్చ్ చేశాను అప్పుడే మళ్ళీ దీనికి సంబంధించి నిన్ను సజెషన్స్ వస్తున్నాయి, అసలు సూపర్ కదా అనుకున్నారు. అయితే అది మనకి వ్యక్తిగత సమాచారాన్ని చేరవేస్తోంది అన్న విషయం తెలియకుండా చాలా, అంటే గూగుల్ ఈజ్ ఆల్వేస్ ఎ స్పయింగ్ సైట్ అని చెప్పి చాలామందికి తెలుసు అనుకుంటూనే ఉన్నారు. కానీ కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటారే ఏం జరుగుతోంది అనేది అర్థం కాక ఏదో పెద్ద మిరాకిల్ అనుకుంటారు. కొన్నిసార్లు ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా ఆన్లైన్లో కనుక వాళ్ళు పర్చేస్ చేసినా చెందినా దాంట్లో మళ్ళీ పాస్వర్డ్ అని మనము డూ యూ వాంట్ టు సేవ్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ ద క్రెడెన్షియల్స్ ఫర్ ఫ్యూచర్ షాపింగ్ అని అడుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడాను ఏంటంటే తెలియదు తొందరగా. అది తెలియక అనవసరంగా ఒక పబ్లిక్ కంప్యూటర్లో పాస్వర్డ్స్ కనుక సేవ్ చేసినా లేకపోతే క్రెడెన్షియల్స్ ఏమైనా సేవ్ చేసినా రేపు పొద్దున చాలా ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు జరిగింది అదే కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అన్న భయం కొద్దీ ఎవరిదైనా కష్టపడితే వచ్చే డబ్బే, దాన్ని ఈజీ మనీ ఆలోచన ఉన్న వాళ్ళు లాక్కెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అందుకే ఆ విషయం గురించి వాళ్ళు చెప్దాము అనుకున్నాను. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనో లేకపోతే ఇంకోటో ఎవరైనా సరే ఆ కార్డ్ డీటెయిల్స్ అవి కొడుతున్నప్పుడు మనకి తెలియదు ఫస్ట్ పేమెంట్ గేట్వే ఓకే అది ఓపెన్ అవుతుంది, దాంట్లో వీళ్ళు సివివి అది కొడతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ కార్డులో వెనకాల వైపు ఏబిసిడి అని గ్రిడ్స్ పెడతాడు, మూడు లేదా నాలుగు లెటర్స్కి ఒక అక్షరం లాంటిది, ఒక నంబర్ లాంటిది రాదర్ అలాంటిది పెడతాడు. సో ఆ గ్రిడ్లో ఉన్న అక్షరాలు ఇప్పుడు సపోజ్ ఎంటర్ ద నంబర్స్ డిస్ప్లేడ్ ఇన్ GAOC అని ఇట్లా ఏదైనా ఉందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్డు వెనక్కి తిప్పి దాంట్లో ఉన్నవన్నీ కొట్టాలి. అయితే కార్డు మన దగ్గర ఉంటుంది ఉండకపోతుంది అవన్నీ తెలియదు కదా, కొన్నిసార్లు మన దగ్గర ఉండకపోవచ్చు, మన పిల్లలు తీసుకెళ్ళచ్చు లేదా మన అమ్మ నాన్న తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు, మన దగ్గరికి రావాలంటే మళ్ళీ ఆ కార్డు తీసుకుని ఆలోపు సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఏం చేస్తారు, ఒక పిక్ తీసి దాన్ని పంపిస్తారు, ఇదిగో దీని వెనకాల ఉన్న గ్రిడ్ని నేను పిక్ తీసి పంపిస్తున్నాను, దీన్ని నువ్వు వాడు అని. అలా వాడే క్రమంలో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అది గూగుల్ ఫొటోస్లో సేవ్ అవుతాయి. కొన్ని ఇప్పుడు వాట్సాప్ గ్యాలరీలో వచ్చేవి మీరు గమనిస్తే, ఎస్పెషల్లీ పండగ టైంలో అయితే నేను అసలు నాకు ఇంటి పూజలు దులపడము, ఇంటి డస్టింగ్, ఇంటి క్లీనింగ్ ఎలా అయితే ఒక భాగమో ప్రతి పండగకి, అలాగే వాట్సాప్లో కూడాను గ్యాలరీని క్లియర్ చేయడం కూడా ఒక ఏమంటారు దాన్ని డస్టింగ్లో భాగంగానే చెప్పుకోవచ్చు. ప్రతిసారి క్లియర్ చేయలేక చాలా అసలు కష్టమైపోతుంది. అలా అని చెప్పి విషెస్ పంపించకూడదు అని మనం చెప్పలేం. బట్ రాదర్ నాకు అనిపించేది ఏంటంటే, నిజంగా అంత క్లోజు అనుకుంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి ఊరుకోవచ్చు. చూసిన వాళ్ళు ఎటు చూస్తారు, చూడని వాళ్ళకి ప్రాబ్లం లేదు. బాగా ఇంకా అంతకన్నా క్లోజు మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పొచ్చు కదా, సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అని. అండ్ మిగతా వాళ్ళందరికీ వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ స్టోరీస్ పెట్టడాలు ఇవన్నీ చేశారనుకోండి, చూడాలి అనుకున్న వాళ్ళు, మన మీద ఇంట్రెస్ట్ అంటే మనం ఏం పెట్టామో చూద్దాం అనుకున్న వాళ్ళు ఎటు చూస్తారు, ప్రాబ్లం లేదు. లేదు ఒక పోస్ట్ పెట్టేసి ఊరుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ మెసేజ్లోనో గ్రూప్ మెసేజ్లోనో అందరికి అలాగ పంపిస్తూ ఉంటే బా అసలు ఎన్నెన్ని వస్తాయో ఫోటోలు, వీడియోలు, అవన్నీ ఇలాగ ఇన్బాక్స్ అంతా నిండిపోతుంది. పైగా ఒకటే విషయని ఒక 10 గ్రూపుల్లో పంపిస్తూ ఉంటారు, అది ఇంకో చిరాకైన విషయం. అయితే పైగా ఈ మధ్య ఏంటి, కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి, స్టిక్కర్స్ వస్తున్నాయి వాట్సాప్ స్టిక్కర్స్. సో మొహానికి బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ స్టిక్కర్లు మటుకు ఖచ్చితంగా అందరూ పెట్టుకుంటున్నారు యాప్లు మటుకు. సో ఏదన్నా ఒక సందర్భం రాగానే అర్జెంటుగా స్టిక్కర్లు పంపించేస్తున్నారు. సమ్హౌ ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. అంటే మనకి నిజంగా అంత ప్రేమ ఉంటే కనుక, గ్రూప్ కాదు లేకపోతే ఇండివిజువల్ కాదు, ఎవరైనా సరే రిలేటివ్స్ గ్రూప్ అనుకోండి, రిలేటివ్స్ గ్రూప్ అయితే మీ వాయిస్లో ఒక మెసేజ్ పెట్టండి, ఇదిగో ఇది శుభాకాంక్షలు ఆర్ ఏదో ఒకటి. లేదు నిజంగా అంత అందరూ రిలేటివ్స్ గ్రూప్లో ఓ అసలు తెగ ఓపెన్ అంటే చాలా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉండరు కదా, ఎవరో ఒక 5-6 ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పండి, ఇంకా ఆనందిస్తారు కదా. పుట్టినరోజులు కానీ ఇంకోటి కానీ ఇంకేదో పెట్టాలి కదా అన్నట్టుగా ఏదో నామకే వాస్తే ఏదో చాలా ఫార్మల్గా ఒక మెసేజ్ పెడతారు, విషింగ్ యూ హ్యాపీ బర్త్డే, ఒక బొకే బొమ్మ అంతే. అందులో ఎక్కడ అందరూ పెడుతున్నారు కాబట్టి పెట్టడమే తప్ప ఎక్కడ అందులో ఆప్యాయత కానీ ఆ ఇది కానీ ఉండదు అసలు. ఇంతటి దానికి అసలు పెట్టడం ఎందుకు? సో అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వాట్సాప్ గ్యాలరీలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా టాపిక్, ఈ గ్యాలరీలు ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికే మనకు టైం పడుతుంది. కొన్నిసార్లు క్లియర్ అవ్వకపోతే ఏమవుతుందంటే మన గూగుల్ డ్రైవ్లోకి, అంటే మనం పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి ఉంటుంది, ఇఫ్ ఎట్ ఆల్ మనము మన సిస్టంలో ఆర్ మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడాను రోజుకు ఒకసారో, వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, ఇయర్కి ఒకసారో గూగుల్ బ్యాకప్ అని కనుక మనం పెట్టుకుంటే ఆ సెట్టింగ్స్ని బట్టి ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి ఏడాది అందులో ఉన్న ఫొటోస్ అన్నీ కూడాను బ్యాకప్కి వెళ్తాయి. ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక కార్డు ఫోటో తీసి కనుక పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అప్పుడు వీళ్ళు డిలీట్ చేయడం మర్చిపోయారనుకోండి, ఏదో అప్పుడు పని చూసుకొని షాపింగ్ చేసేసి ఓకే అని చెప్పి వాళ్ళు ఆ గ్రిడ్లోవి కొట్టేసి షాపింగ్ చేసేసి ప్రశాంతంగా హ్యాపీగానే ఉంటారు. కానీ వాళ్ళకి పంపించినటువంటి ఆ కార్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది రికార్డ్ అయ్యి ఉంటుంది గూగుల్లో. ఎవరైనా వాడితే గూగుల్ ఇమేజెస్లో కొట్టంగానే వచ్చేస్తుందిగా. వాడితే పరిస్థితి ఏంటి, సీవీవీ కూడా వెనకాలే ఉంటుంది, గ్రిడ్ వెనకాలే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గూగుల్ ఫొటోస్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, గూగుల్ యాక్టివిటీ కానీ, ఒకటి ఏంటి అసలు గూగుల్లో ఉన్నటువంటి ఏవైతే అన్ని రకాల యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మనం ఏం చేస్తున్నాము, అనుక్షణం ఏం వెతుకుతున్నాము, ఏం కొంటున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఏం తింటున్నాము, ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయం మీద కాస్త టెక్ ఫ్రీక్స్ కానీ వాళ్ళ కోసమని చెప్దామని ఇవాళ పూనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వారికి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది, ఆల్మోస్ట్ 36,000 ఖర్చు అయింది. ఇప్పటికీ ఇంకా అది రికవర్ అయితే అవ్వలేదు, బట్ అది తను కాదు షాపింగ్ చేసింది అన్న విషయం అయితే తెలిసింది. బ్లాక్ చేశారు కార్డ్ని. అది ఎట్లా తెలిసింది అంటే గూగుల్ ఫొటోస్లో ఆ కార్డ్ని చూసారంట. గూగుల్ ఫొటోస్లోకి ఎలా అప్లోడ్ అయింది అంటే, మొన్న ఎప్పుడో షాపింగ్ చేయాలి అని అంటే ఆ కార్డు గ్రిడ్ లేకపోవడం వల్ల దాన్ని వాళ్ళ అమ్మాయి పంపించింది. పంపిస్తే వీళ్ళేమో దాన్ని అలా సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంచారు, ఫ్యూచర్గా ఏదైనా షాపింగ్ ఏదైనా కావాలంటే పనికొస్తుందని. అది ఆ విధంగా వాడేసుకున్నారు. వీళ్ళు వాడింది హార్డ్లీ 800 రూపాయలకో అయితే 36,000 అవతల వాళ్ళు ఎవరో వాడుకున్నారు. కష్టపడ్డ సొమ్ము అంటే మనకి ఎంత కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఈజీ మనీ కదా. సో వాడు ఏమాత్రం ఆలోచించకుండా శుభ్రంగా షాపింగ్ చేసేసాడు. షాపింగ్ ఇన్ ద సెన్స్ నిజంగా షాపింగ్ కూడా చేయలే, ఆ కార్డ్ స్వైప్ చేసినట్టుగా చేసి ఆ డబ్బులు తీసుకున్నాడు తను. సో అది పరిస్థితి. అందుకే వాటి గురించి వివరాలు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. బట్ ఈ చిన్న విరామం తర్వాత
ఏ ముద్దాడి లాలింతురా రాయి రాయి. ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన కపటాలు మానేసి నా మదిలోన కాపురము చేయండి కలకాలము. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో గూగుల్ అనేది ఎంతలా మన లైఫ్స్ని ప్రభావితం చేస్తోంది, ఎంతలా మనకి మన మీద ఒక నిఘా వేసుంచుతోంది, ఒక స్పైయింగ్ చేస్తోంది, ఎస్పెషల్లీ టెక్ ఫ్రీక్స్ కానీ వాళ్ళకి ఏంటి పరిస్థితి అనే విషయం గురించి మాట్లాడుతూ, నేను అంటే వాళ్ళకి ఎలా అర్థమయ్యేలాగా గూగుల్ యాక్టివిటీని డిలీట్ చేయొచ్చు అనేది చెప్తానని చెప్పాను. బికాస్ ఐ కేమ్ అక్రాస్ అ వెరీ వియర్డ్ ఇన్సిడెంట్ టుడే. 36,000 రూపాయలు పాపం వాళ్ళు కోల్పోయారు జస్ట్ బికాస్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక చెప్పులో లేకపోతే మన మనవరాల కోసం ఒక మంచి ఫ్రాకో ఏదో ఒకటి చూసాము అనుకోండి, సపోజ్ మన వాళ్ళు ఎవరైనా కానీ లేదా మన పేరెంట్స్కి ఏదైనా మనం ఒక మంచి చుడిదార్ తీసుకుందాం అనుకున్నా ఏదో ఒకటి, అలాంటప్పుడు గూగుల్లో వెతుకుతాము, సర్చ్ కొడతాము, ఏ మింత్రానో ఇంకోటో ఓపెన్ అవుతుంది అక్కడ చూస్తాము, ఓకే సరే బాగానే ఉంది, ఇంకో రెండు మూడు చూస్తాం, సిలోరీ పీచ్ మోడ్ ఏవేవో ఉంటాయి. సరే అన్నీ చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసినా లేకపోతే ఏ వెబ్సైట్ వెతికినా ఏం చేసినా సరే అన్ని రకాల ఫ్రాక్స్ ఆర్ చుడిదార్స్ మనం ఏదైతే చూసామో అవన్నీ చెప్పులు లేకపోతే ఏదైనా ఒక వెకేషన్ స్పాట్ ఎక్కడ బాగుంటుంది అని చూసినా ఏవైనా సరే మీకు అర్జెంటుగా దాని మీద కనపడతాయి. ఒక మంచి యూనివర్సిటీ చూస్తున్నారు మీరు మీ అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో ఎక్కడైతే బాగుంటుంది అని ఎవరో చెప్పారు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బాగుంటుంది, ఎస్ఆర్ఎం బాగుంటుంది, ఇంకోటి బాగుంటుంది అని ఏవో చెప్పారు. అవి మీరు ఓపెన్ చేస్తారు, ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసి దాంట్లో ఏది కరెక్ట్గా ఉంది లేకపోతే ఏదైతే కాస్త ఫీజిబుల్గా ఉంది, ఏ కోర్సులు బాగున్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామో లేకపోతే ట్విట్టరో గూగులో ఏది ఓపెన్ చేసినా కూడా మీకు సైడ్లో అన్నీ అవే కనపడుతూ ఉంటాయి, అన్నీ ఇవే యాడ్స్, దానికి సంబంధించినవే, అదే యూనివర్సిటీస్కి సంబంధించినవే కనపడతాయి. లేదు మీరు ఏదైనా కుకింగ్ వేర్ చూస్తే కుకింగ్ వేర్కి సంబంధించినవే కనపడతాయి. ఇది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. అది ఎలా సాధ్యం అంటే మనం సర్చ్ చేసిన సమాచారం వరకు ఎలా తెలుస్తుంది అని అంటే కనుక మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది గూగుల్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఏ సర్చ్ చేయాలన్నా కూడాను లాగిన్ టు గూగుల్ అని అడుగుతుంది అది. అండ్ కొద్దో గొప్ప కాస్త కూస్త కంప్యూటర్ యూజ్ చేసే ఎవరైనా సరే ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూడాలనుకోండి, ఏదైనా ఒకటి మామూలుగా మీరు సర్చ్లో ఏదైనా కొట్టారు కొట్టంగానే సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ అది కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఇంకా గ్యారంటీగానే అడుగుతుంది. సో గూగుల్ సర్వీసెస్ కనుక మనం యూజ్ చేసుకుంటూ ఉంటే మన డేటా చాలా భద్రంగా ఉంది. సో మీరు మమ్మల్ని నమ్మచ్చు, వి టేక్ రియలీ గ్రేట్, వి ప్రౌడ్లీ ప్రజెంట్ యూ ద ప్రైవసీ సెట్టింగ్స్ అది ఇది అన్నట్టు మాట్లాడతారు కదా. సో గూగుల్ ప్రైవసీ అనేది దాని టర్మ్స్ అండ్ కండిషన్స్లో సాధారణంగా మనం చూసే ఫస్ట్ వాక్యం అదే, గూగుల్ గివ్స్ అట్మోస్ట్ ప్రయారిటీ టు ప్రైవసీ అని చెప్పి. సో మనం గూగుల్ సర్వీసెస్ని కనుక యూజ్ చేసుకునే మాట అయితే మన డేటా చాలా భద్రంగా ఉంటుంది, మనల్ని అంటే ఎవరు మోసం చేయలేరు, ఈ విషయంలో మనం నమ్మొచ్చు అది అని చెప్తారు కదా. మై యాక్టివిటీ అని ఒకటి ఉంటుంది గూగుల్లో, మీరు చేసే ప్రతి పని అందులో రికార్డ్ అవుతుంది. అంటే ఒక్కసారి మీరు గూగుల్లోకి సైన్ ఇన్ అయిన తర్వాత మీరు గూగుల్ ఫొటోస్ చూసినా, గూగుల్లో ఏదైనా సర్చ్ చేసినా, యూట్యూబ్ అయినా ఏదైనా సరే అందులో ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యి ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళారా, చెక్ఇన్ చేశారా, ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయి. వాటి ఆధారంగానే మీ బ్రౌజింగ్ హిస్టరీ నుంచి చూసి కొన్ని సంస్థలు మీకు ఇదిగో మీరు అప్పుడు ఇందాక సర్చ్ చేశారు కాబట్టి మేబీ ఈ యూనివర్సిటీలో ఇదిగో మీరు అనుకున్న కోర్సెస్ ఉన్నాయి, దీంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కువ ఉంది, ఇట్లాంటివి ఏవో మొత్తానికి మనం సర్చ్ చేసిన క్రైటీరియాని బట్టి మనకి అవే యాడ్స్ని చూపిస్తూ ఉంటారు. దానికి తగినట్టుగా మనం ఏదైతే సర్చ్ చేస్తామో వాటి గైడ్లైన్స్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఆర్ ఆ కంపెనీస్ మీకు పంపిస్తూ ఉంటాయి. మరి అసలు దాన్ని డిలీట్ చేయడం ఎట్లాగూ, ఎందుకంటే ఒకటంటే సరే ఓకే కానీ వేరే వాటికి ఏదైనా కొంచెం ప్రైవసీ కావాల్సినవి ఉంటాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అంటే ఈ రోజుల్లో ఏంటంటే పైగా ఆన్లైన్ ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి జీమెయిల్ ఉంటుంది, కాబట్టి మన గూగుల్ అకౌంట్ నుంచి సర్చ్ ఇంజిన్లో కనుక మనం ఏదైనా సర్చ్ చేస్తే ఏం వెతికినా ఏదైనా సరే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. కాబట్టి అది మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఒకవేళ కంప్యూటరా ల్యాప్టాపా మొబైలా ఏదైనా సరే, మై యాక్టివిటీ మీరు ట్యాబ్లో చూసారా లేకపోతే ఫోన్లో చూసారా మన డెస్క్టాప్లో చూసారా ల్యాప్టాప్లో చూసారా, ప్రతి ఒక్కటి అది యాక్టివిటీ అంతటిని సేకరించి పెట్టుకుంటుంది. ఈ డేటాని మీరు ఒకవేళ తీసేయాలి అనుకుంటే గూగుల్ మై యాక్టివిటీ లింక్ని ఓపెన్ చేయాలి. అంటే మీరు గూగుల్లోకి లాగిన్ అయిన తర్వాత 9 చుక్కలు కనపడతాయి మీకు ఇటు రైట్ సైడ్ స్క్వేర్ షేప్లో, ఆ చుక్కల మీద క్లిక్ చేస్తే గూగుల్ మై యాక్టివిటీ ఒకటి కనపడుతుంది. ఆ మై యాక్టివిటీకి వెళితే ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి, అక్కడ మీరు ఆ గూగుల్ మై యాక్టివిటీ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో సర్చ్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది, దాని ద్వారా మీరు వెతికినటువంటి వెబ్సైట్స్ వివరాలు అన్నీ కూడా చూసి దాన్ని డిలీట్ చేసేయచ్చు. ఆర్ డేట్స్ ప్రకారం మీరు ఏదైనా బ్రౌజింగ్ హిస్టరీ మీకు గుర్తుంటే ఆ డేట్స్ ప్రకారం కూడా దాన్ని డిలీట్ చేసేయచ్చు. ఆర్ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒకేసారి డిలీట్ చేసేయాలి, అసలు అందులో ఏవి ఉంచకూడదు అనుకుంటే అప్పుడు అట్లా కూడా మీరు టోటల్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు. అయితే అలా టోటల్ హిస్టరీని డిలీట్ చేసేటప్పుడు గూగుల్ మిమ్మల్ని ఇంకా తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మీకు, అంటే మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ అవన్నీ పోతాయి ఏదేదో చెప్తుంది, ఒక వార్నింగ్ బాక్స్ లాంటిది ఓపెన్ అవుతుంది. బట్ నో ప్రాబ్లం, బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయడం వల్ల పెద్ద నష్టమేం ఉండదు. మీ గూగుల్ అకౌంట్ మిగతా అప్లికేషన్స్ అవన్నీ కూడా నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లాగే పనిచేస్తే తప్ప పెద్దంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. అయి బాబా ఇదేదో వార్నింగ్ ఇచ్చేస్తోంది మన వల్ల కాదేమో అని మాత్రం అనుకోక్కర్లేదు. ఓకే, ఇక యూట్యూబ్లో మనం వెతికే ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేషన్ కూడాను గూగుల్ రికార్డ్ చేస్తుంది, దాన్ని కూడాను మనం ఈజీగానే డిలీట్ చేయొచ్చు. యూట్యూబ్లో సర్చ్ హిస్టరీ అని ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఎడం వైపున హిస్టరీ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్లియర్ ఆల్ సర్చ్ హిస్టరీ ఆర్ క్లియర్ వాచ్ హిస్టరీ ఇలాంటివి ఎంచుకుంటే కనుక మీరు కోరుకున్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడాను డిలీట్ చేసేయచ్చు. అండ్ కమింగ్ టు ఎనీ పాస్వర్డ్స్ అలాంటివి అయితే కనుక మీరు అదే గూగుల్ యాక్టివిటీలో లేదా ప్రైవసీ పర్సనల్ ఇన్ఫో అండ్ ప్రైవసీలో ఇలాంటి వాటిలోకి వెళ్ళి మీరు మొత్తం డిలీట్ చేయొచ్చు. దాని ద్వారా కంట్రోల్ ప్రొటెక్ట్ ఏవైనా చేయొచ్చు మీరు. ఇక యాడ్స్ విషయానికి వస్తే మీరు వెతికే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని గూగుల్ తెలుసుకుంటుంది కాబట్టి దాన్ని మిగతా సంస్థలకన్నిటికీ పంపిస్తుంది. అప్పుడు మీ బ్రౌజింగ్ హిస్టరీ ప్రకారము మీరు దేని గురించి అయితే సర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన యాడ్స్ని మీకు పంపిస్తారు. అయితే ఆ యాడ్స్ మీ సమాచారాన్ని చూడకుండా దానికి సంబంధించినవి రాకుండా చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది మనకి. దానికి ఏం చేయాలంటే గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవసీ అని ఒక విభాగం ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. అక్కడ యాడ్స్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మేనేజ్ యాడ్స్ సెట్టింగ్స్ అని ఎంచుకోవాలి. అక్కడ యాడ్స్ పర్సనలైజేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని గనక మనం డీయాక్టివేట్ చేసుకుంటే అప్పుడు పర్సనలైజ్డ్గా యాడ్స్ అనేవి మనకి రావు. డీయాక్టివేట్ అంటే రైట్ సైడ్ మీకు అది బ్లూ కలర్లో కనపడితే మీరు యాక్టివేట్ చేసుకున్నట్టు దాన్ని డీయాక్టివేట్ చేయాలి. అయితే టోటల్గా యాడ్సే రాకుండా బ్లాక్ చేసేటటువంటి సదుపాయం అయితే లేదు, బట్ మనం సర్చ్ చేసిన దాన్ని బట్టి అదే క్రైటీరియాతో వచ్చేటటువంటి యాడ్స్ని మాత్రం మనం కంట్రోల్ చేయొచ్చు. యూట్యూబ్ కానీ ఇంకోటి కానీ చూసినప్పుడు యాడ్స్ అస్సలు రాకుండా గనక మనము కంట్రోల్ చేయాలి అనుకునే మాట అయితే, ఇదిగో ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా వచ్చింది కదా, అంటే యాడ్ ఫ్రీ అని చెప్పి ఒకటి వస్తుంది మంత్కి ఇంత అని చెప్పి, సేమ్ మన అమెజాన్ మ్యూజిక్ వాటిలాగే అది కూడా ఒక మ్యూజిక్ గానా వీటిలాగా. సో అప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక వస్తుంది, అంతే తప్ప వేరే విధంగా అయితే కనుక కష్టం. అలాగే గూగుల్ లొకేషన్, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్నటువంటి గూగుల్ మ్యాప్స్లో టైమ్ లైన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినా చేసినా అది చాలా కష్టం అది, ఎందుకంటే మనకి తెలిసి ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే అది బయట వాళ్ళకి తెలిస్తే అది కరెక్ట్ కాదు, అది సెక్యూరిటీ రీజన్స్ పరంగా చూసుకుంటే. కాబట్టి దాన్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. నల్లని రాలలు పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి. మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాలలు. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు. ఉలిజలికి నల్తనే జల జల మణి పొంగి పొరలు ఈ నల్లని రాలలు. పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును, పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును. జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును ఈ నల్లని రాలలు. ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను.
తారక వినవే కన్నె మనసు కదిలించే కోరిక. కనుగీకే తారక వినవే కన్నె మనసు కదిలించే కోరిక
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. భారత రసాయనిక పారిశ్రామిక పిత అని పేరుంది ప్రపంచ రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారు రాసిన హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకంలో భారతీయ రసాయనిక శాస్త్రవేత్తల గురించి సంక్షిప్తంగా చెప్పారు. దీనివల్లనే మొట్టమొదటిసారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది. ఆ కాలంలో ధాతు విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం ఈ రెండిటి మేళవింపునే రసాయనిక శాస్త్రంగా భావించేవారట. సాధారణ రసాయన పదార్థాలను ముఖ్య రసాలు, ముఖ్య రసాయన పదార్థాలను మహారసాలు, ఉపరసాలు, సామాన్య రసాలుగా పేర్కొన్నారు. ఆమ్లాలు, క్షారాలు, ద్రవాలు ఇవన్నీ వారికి తెలిసినవే. మన పూర్వ రసాయన శాస్త్రవేత్తలు వాడిన పారిభాషిక పదాలనే రసాయన శాస్త్రంలో ఇప్పటికీ వాడుతున్నారు. రే గారు రాసిన గ్రంథంలో ప్రాచీన రసాయన శాస్త్రవేత్తల జీవితాలు, రచనలు చోటు చేసుకున్నాయి. నాగార్జునుడు, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం, కశపుట తంత్రం, యోగసారం, యోగాష్టకం మొదలైన గ్రంథాలు రాశారని గోవిందాచార్యుల వారు రసార్ణవం రాస్తే, యశోధరుడు, రసప్రకాశ సుధాకరం, సోమదేవుడు, రసేంద్ర చూడామణి, వాగ్భటుడు రసరత్న సముచ్చయం, రామచంద్రుడు రసేంద్ర చింతామణి రాసినట్లు రేగారు చెప్పారు. పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు కేవలం ప్రయోగాల కోసం మాత్రమే కాక వైద్యానికి ఉపయోగపడే ప్రయోగాలు నిర్వహించేవారని వారు తెలియజేశారు. ధాన్యాలు, పండ్లు, దుంపలు, కర్రలు, పుష్పాలతో మద్యం తయారు చేసేవారు. వీటికే అసవాలు అని పేరు. వివిధ రోగాలకు వీటిని ఔషధాలుగా వాడేవారు. మొత్తం 9 రకాల అసవాలున్నట్టు ఆయన చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, గంధాలు వీటన్నింటినీ రసశాల అనే ప్రయోగశాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురుముఖత విని స్వంతంగా ప్రయోగాలు చేసే సిద్ధాంతాలను రూపొందించేవారట. వీరి ధాతు విజ్ఞానం చికిత్సా విధానం వైద్య శాస్త్రంలో ఈ రూపంగా ప్రవేశించింది. అలనాటి రసాయన శాస్త్రవేత్తలు ఎవరంటే దుండునాథుడు 14వ శతాబ్దానికి చెందినవాడు, కాలనాథ మహర్షి శిష్యుడు, రసేంద్ర చింతామణి అనే గ్రంథరచయిత. ఇందులో 8 రస సంస్కార విధానాలను చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలను వీరు సూచించారు. వైద్యం రసవాదాల మీద పూర్తి పట్టు ఉన్నవాడు దుండునాథుడు. బిందు మహారాష్ట్రవాడు, సృజనశీలి, రస పద్ధతి రచయిత. అనేక ఔషధాలు, రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి. వీరి కుమారుడు మహదేవ తండ్రి గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ. చక్రపాణి దత్త 1040లో బెంగాల్లోని బీర్భంలో పుట్టాడు. సంకలనకర్త, వ్యాఖ్యానకర్త. చరక సంహితను అద్భుత వ్యాఖ్యానంగా ఆయుర్వేద దీపిక అనే పేరుతో రాశాడు. చికిత్స సంగ్రహ, ద్రవ్యగుణ సంగ్రహ, భానుమతి ఇతని ఇతర రచనలు. ఔషధ నిఘంటువును ముక్తావళి అనే పేరుతో వెల్లయింపచేశాడు. ఆనాటి ప్రసిద్ధ వైద్యుడు నారద దత్త శిష్యుడై ఘనకీర్తిని పొందాడు. రసవాద విజ్ఞానులు ఆనంద భారతి 1503 నుంచి 1600 మధ్య జీవించినవాడు. ఆనంద సిద్ధ అనే పేరుతో ప్రాచుర్యం పొందాడు. యతీంద్రుడుగా నిలిచిపోయాడు. రసవాదంలో అంటే కెమిస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనిపై ఆనందమాల అనే గ్రంథాన్ని రాశాడు. 8 రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు. పాదరసాన్ని శుద్ధి చేసే విధానాన్ని చెప్పాడు. తైలాలు, ఘృతాలు, గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియచేశాడు. గోవిందాచార్య 1415 శతాబ్దివాడు. గుజరాత్లో సురాదిత్యకు కుమారుడు. బోధకుడుగా ప్రసిద్ధి చెందినవాడు సృజనశీలి. రససార గ్రంథరచయిత. జరణ, బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు. రస విద్య మీద వచ్చిన గొప్ప సిద్ధాంత గ్రంథం ఇదే. ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. రామచంద్ర 14వ శతాబ్దం వాడు. రస సిద్ధాంతానికి, ప్రయోగాలకు పేరు పొందాడు. సంస్కృతంలో చక్రదత్త, నమక, రసేంద్ర చింతామణి రాశాడు. రసాయన పొడులు, భస్మాల విషయాలన్నీ వివరంగా ఇందులో చెప్పాడు. అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు. రామకృష్ణ భట్టు 16వ శతాబ్దివాడు. ఏ ప్రాంతం వాడో ఖచ్చితంగా తెలీదు. తండ్రి నీలకంఠ ఔషధ శాస్త్రంలో ప్రఖ్యాతుడు. పాదరస రూపకల్పనలో సిద్ధుడు. రసేంద్ర కల్పద్రుమం అనే సంస్కృత గ్రంథరచయిత. ఇది పాదరసానికి అంటే మెర్క్యూరీకి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంథంగా పేరు తెచ్చుకుంది. పాదరసం తయారీలో అనేక విధానాలను ఇందులో చర్చించాడు. రామేశ్వర భట్టు 14వ శతాబ్దివాడు. పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీని చెప్పాడు. పాదరస శుద్ధి, దాని గుణాల మీద రసరాజ్య లక్ష్మి అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. రుద్ర క్రీస్తుపూర్వం వాడని అంటారు. అనేక వైద్య గ్రంథాలలో ఈయన పేరును ప్రస్తావించారు. రుయామ చరిత్ర, పరాదకల్ప, ధాతుకల్ప, హరితల కల్ప అంటే పసుపు పచ్చని తైలాల తయారీ, అభ్రక కల్ప అభ్రకం నుండి ఔషధాల తయారీ మొదలైన 60కి పైగా వైద్య గ్రంథాలు రాసి మహాకీర్తివంతుడయ్యాడు. ఇదండి మన పురాణ శాస్త్రజ్ఞుల కెమిస్ట్రీ పరిజ్ఞానం. నేడు మనం ల్యాబొరేటరీల్లో తయారు చేసే మందులను, వైద్య శాస్త్రానికి ఉపయోగపడే మందులను మన శాస్త్రవేత్తలు ఆనాడే తయారు చేశారన్నమాట. ఇంత గొప్ప దేశం మనది. జై హింద్.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో గూగుల్ లొకేషన్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మీరు ఓలా కానీ లేకపోతే ఊబర్ కానీ ఏదైనా సరే ఒక ట్యాక్సీ తీసుకోవాలన్నా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మీరు గూగుల్ పే ఇలాంటివి ఏమన్నా మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలన్నా, దేనికైనా కూడా మీకు కావాల్సింది గూగుల్ లొకేషనే. అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండే గూగుల్ మ్యాప్స్లో టైమ్ లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడున్నాము అనేది తెలియడానికి అది బాగా ఉపకరిస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ టైమ్ లైన్ లింక్ని తెరిచి గూగుల్ మ్యాప్స్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు. అక్కడ లొకేషన్ ట్రాకింగ్ని కూడా ఆఫ్ చేయొచ్చు. వేస్ట్ బాస్కెట్ బటన్ ఒకటి ఉంటుంది, అదే మన రీసైకిల్ బిన్ వాటికి ఉన్నట్టు, దాని మీద కనుక క్లిక్ చేస్తే మనము ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాను డిలీట్ కూడా చేసేయచ్చు. లేదు మొత్తం ఒకేసారి డిలీట్ చేసేసిన ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు అందులో పెద్దంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదనుకుంటే, అంటే ఎవరైనా కొంచెం కష్టమైన అడ్రస్ మనం వెళ్ళలేము అనుకున్న దాన్ని మనం అందులో సేవ్ చేసి పెట్టుకోవచ్చు కదా, అలాంటివి మొత్తం కూడా పోతాయి. తర్వాత మనం కావాలంటే మళ్ళీ ఇంకోసారి వాళ్ళని అడ్రస్ సెండ్ చేయమని అడగాలి. గూగుల్ మ్యాప్స్ ఎందుకు మనం డియాక్టివేట్ చేసి పెట్టుకోవడం మంచిది అని అంటున్నానంటే, కొంచెం బాగా ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళదాం అనుకున్నప్పుడు ఇలా టాక్సీ కానీ ఇంకోటి కానీ తీసుకుంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, వీళ్ళకి తెలియకుండానే అది ఆన్లో ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది తెలుస్తుంది. ఈ గూగుల్ అకౌంట్ కనుక ఇంకేదైనా సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కడైనా అంటే కొంచెం మిస్యూజ్ చేసే వాళ్ళ దగ్గర కనుక అది లాగిన్ అయి ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అనుక్షణము వాళ్ళకి తెలుస్తుంది. సోహో వీళ్ళు ఇంట్లో లేరు కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొచ్చు అని దొంగలు పడేదంతా ఇలాగే కదా. ఈ మధ్య ఇంకా మరీ అసలు స్మార్ట్గా తయారవుతున్నారు. ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్లు పెట్టడాలు, ఎంజాయింగ్ ఎట్ మనాలి అది ఇది అని పెట్టారనుకోండి ఏమవుతుంది, ఓకే వీళ్ళు హైదరాబాద్లో లేరా మనాలి వెళ్ళారా అనుకుంటారు. అందుకే ఇంకా అప్పుడు ఏంటి, ఇంకా వాళ్ళకి ఇంట్లో లేరు అని తెలిస్తే ఎట్లా అయినా దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకుని మొత్తం ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాక అప్పుడు పెడితే బెస్ట్, ఇదిగో మేము గూగుల్లో అప్డేట్ చేసాము, లేకపోతే ఇంకోటి అని మీరు ఏం పెట్టుకున్నా సరే ఫేస్బుక్లో కూడా ఇదిగో స్టేటస్ మారిందని ఇంకోటి పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి. సో ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం, ఏది లొకేషన్ పరంగా చూసుకుంటే. ఇదొకటే కాదు, ఇప్పుడు వాట్సాప్లో కూడా మీరు గమనిస్తే, ఎస్పెషల్లీ ఈ మధ్య ఒక 10 డేస్ బ్యాక్ అనుకుంటా, ఒక పెద్ద లోపం కనపడుతుంది వాట్సాప్లో. ఏంటంటే కస్టమర్స్ అందరికీ కూడాను ఫోన్స్ డివైజెస్ వాటి మీద హ్యాకర్స్ దాడి చేస్తున్నారు, అది కన్ఫర్మ్ కూడా అయింది. కన్జ్యూమర్స్ ఫోన్స్లో వాట్సాప్ ద్వారా ఒక స్పైయింగ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయగలిగారంట. ఆ విషయాన్ని స్వయానా వాట్సాప్ సంస్థే చెప్పింది. ఇండియాలో ఆల్మోస్ట్ చాలామంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, అది పైగానేమో ఫేస్బుక్లోకి వెళ్ళిపోయింది, అంటే ఫేస్బుక్ వాడుకున్నారు. సో హ్యాకర్స్ ఏంటంటే, ఈ ఒక ఎన్క్రిప్షన్ కోడ్ ఒకటి ఉంటుంది, దాంట్లో కొంతమంది కన్జ్యూమర్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకుని ఇట్లా దాడి చేస్తున్నారు. ఇది వాట్సాప్ ఒక నోటీస్లో పెట్టింది. అయితే దీనికి కొంచెం హై టెక్నాలజీ సైబర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేసి దీన్ని, ఈ స్పైయింగ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశారు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ సిస్టమ్ ఒకటి ఉంది, NSO అని, ఆ గ్రూపు వాళ్ళు ఈ దాడిని మేబీ, అంటే ఈ స్పైయింగ్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు అని చెప్పి ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. అయితే వాట్సాప్లో ఈ హ్యాకర్స్ దాడికి కారణమైనటువంటి లోపాలని సరిచేయడానికి మొన్న ఫ్రైడే రోజు వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు వాట్సాప్ వాళ్ళు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ పాటికే అప్డేట్ కనుక చేసుకోకపోయి ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని అప్డేట్ చేసుకోండి. ఇదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే ముందు జాగ్రత్త అన్నమాట. సో తొందరగా ఆ అప్లికేషన్ని కనుక అప్డేట్ చేసుకోవడము లేదా అన్ఇన్స్టాల్ చేసేసి, ఇప్పుడు 150 కోట్ల మంది కూడా కొత్త వాట్సాప్ని అర్జెంటుగా అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. ఈ వాట్సాప్ని ఉపయోగించేసి హ్యాకర్స్ ముందు కాల్ చేస్తారు, ఎందుకంటే వాట్సాప్లో మామూలుగా మనకి ఏదైనా ఒక మెసేజ్ ఎవరికైనా పంపిస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని అది అని ఇదని చెప్తూ ఉంటారు. సో అది కొంచెం మంచి సేఫ్ అండ్ సెక్యూర్ అని మనం అనుకుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఆ మెసేజ్ పంపిన డివైజ్ అండ్ ఆ మెసేజ్ వెళ్ళిన డివైజ్, ఈ రెండు తప్ప ఇంకెవరూ దాన్ని చూడలేరు ఈ రెండు డివైజులు తప్ప అని దాని ఉద్దేశం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే. అయితే హ్యాకర్స్ రహస్యంగా ఇన్స్టాల్ చేసినటువంటి స్పయింగ్ సాఫ్ట్వేర్ వల్ల వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో ఆ డివైజ్లో మెసేజెస్ని చదవడానికి వీలు కలిగి ఉంటారు. ఎస్పెషల్లీ జర్నలిస్టులు, లాయర్లు, ఎవరైనా కొంచెం సోషల్ యాక్టివిస్టులు అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారట. సో కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. దాని హెడ్ ఒక ఆయన ఉన్నారు, అహ్మద్ అని, ఆయన చెప్పారు. అయితే మరి అసలు ఇప్పుడు వాట్సాప్ని మరి ఎలా మనము సెక్యూర్గా పెట్టుకోవచ్చు అంటే కనుక, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక అప్డేట్ ఉందో దాన్ని అర్జెంటుగా అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడు ఒక మూడు లైన్స్ ఉంటాయి, దాని మీద ట్యాప్ చేస్తే అక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే అందులో వాట్సాప్ కనుక అప్డేట్ అయి ఉన్నట్టయితే అక్కడ యాప్స్లో ఆ లిస్టులో వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ అనే బటన్తో కనిపిస్తుంది. ఒకవేళ వాట్సాప్ కనుక అప్డేట్ అవ్వకపోతే అప్పుడు అప్డేట్ అని ఉంటుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకపోతే. సో కొత్త వెర్షన్ని ఇన్స్టాల్ చేయడానికి అప్డేట్ బటన్ మీద ఖచ్చితంగా ట్యాప్ చేస్తే అప్పుడు ఆండ్రాయిడ్లో ఈ లేటెస్ట్ వెర్షన్ 2.19.134 ఆ ఏదైతే సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందో ఆ వెర్షన్ నెంబర్ అది 2.19.134. ఐఓఎస్లో అయితే కనుక యాప్ స్టోర్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కింద అప్డేట్స్ ఉంటుంది, దాంట్లో వాట్సాప్ అప్డేట్ అవ్వకపోతే అక్కడ ఓపెన్ అని అంటే అప్డేట్ అయితే ఓపెన్ అని ఉంటుంది లేకపోతే అప్డేట్ అని ఉంటుంది. దాని ఓఎస్ లేటెస్ట్ వర్షన్ వచ్చి 2.19.51. ఒకవేళ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ చేయొచ్చు. అయితే అసలు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఏంటి ఆ ఫ్రాడ్ అంటే కనుక, ఎవరినైనా టార్గెట్ చేసుకుంటే ఒక డివైస్కి రింగ్ చేయడానికి వాట్సాప్లో ఉన్నటువంటి వాయిస్ కాలింగ్ ఫంక్షన్ని హ్యాకర్స్ యూస్ చేస్తున్నారు. ఈ కాల్ గనక మీరు లిఫ్ట్ చేయకపోతే పర్వాలేదు, లిఫ్ట్ చేస్తేనే ప్రాబ్లం అని అనుకుంటున్నారా, అస్సలు కాదు. మీరు ఆ కాల్ రిసీవ్ చేసుకోకపోయినా కూడా ఆ స్పయింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. దానికోసం అని చెప్పి చేసినటువంటి కాల్ వివరాలు, ఆ తర్వాత ఆ సదరు డివైజ్ ఐఎంఈఐ లిస్ట్ ఉంటుంది కదా అది, ఆ తర్వాత కాల్ లిస్ట్ నుంచి టోటల్గా అంటే మీరు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక కాల్ లిస్ట్ నుంచి ఈ నెంబర్ వెళ్ళిపోతుంది. అంటే మీకు తెలియకుండానే మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని వివరాలు వాళ్ళు తీసేసుకుంటారు, ఈవెన్ ఇఫ్ మీరు ఆ కాల్ని లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ కాల్ లిస్టులో, వాట్సాప్ కాల్ లిస్టులో ఆ నెంబర్ మాత్రం ఉండదు. ఈ లోపాన్ని ఫస్ట్ టైము వాళ్ళ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు గుర్తించారంట. ఆ సమాచారాన్ని ఫస్ట్లోనే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి, తర్వాత మిగతా వాళ్ళకి, సెక్యూరిటీ వెండర్స్కి, అందరికీ, అమెరికన్ లీగల్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ చెప్పారు. మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఏదైతే ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద పనిచేసేటటువంటి స్పైవేర్ తయారు చేసి ఇవ్వడానికి గవర్నమెంట్స్ తోటి కలిసి పనిచేస్తుందని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ ప్రధాన లక్షణాలు అన్నీ కూడాను ఈ దాడిలో కనిపించినాయంట. సో నిజంగా అది చాలా డేంజరస్గా అనిపించింది, చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆ విషయంలో. అండ్ భద్రతా నిపుణులకి చేసేటటువంటి ఏవైతే కొన్ని చేతావనీ ఉంటాయి కదా, అలాంటి వాటి గురించి కూడాను వాళ్ళు క్లియర్గా చెప్పారంట. సో ఆ చేతావనీలు ఏంటి అవన్నీ కూడా చెప్పుకుందాం రేపటి చిత్రం బాడా రవి చిత్రంలో. ప్రస్తుతానికి ఇవాళకి ఇంతటితో విరామం తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. ఇంకోసారి వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తాను. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ద వ్యూస్, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.